സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഏഴവ അധ്യായം പദകുണ്ഡവ ശ്ലോകം. ബലം ബലവതാമസ്മി കാമരാഗവിവർജിതം ധർമാവിരുദ്ധോ ഭൂതേഷു കാമോസ്മി ഭരതർഷഭ ఈ ఏడవ అధ్యాయంలో మనం ఈశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఈశ్వరుడు అంటే పరమాత్మ, భగవంతుడు అని అర్థం. ఈశ్వరుడు అంటే శివుడు అని కాదు. అక్కడ ఈశతే ఇది ఈశ్వర, ఈ సృష్టినంతా పాలించేవాడు, రక్షించేవాడు, పరిపాలించేవాడు ఈశ్వర అని అర్థం. భగవంతుడికి ఈశ్వర అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈశతే అంటే పాలించడం, ఓవర్ లార్డ్షిప్ అంటారు. అంటే ఈ యొక్క జగత్తునంతా కూడా పరిపాలించే శక్తి కలిగిన వాడు కనుక ఆయనకి ఈశ్వరుడు అని పేరు. భగవంతుడు అంటే ఆ ఆరు లక్షణాలు గుణాలు ఉండడం వలన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, ఇవన్నీ ఆరు గుణాలు మనం విన్నాం. అవి ఉండడం వల్ల భగవంతుడు అన్నాం. దేవుడు అంటే దివ్య ధాతు నుంచి దివ్య దివ్యత్వాత్ అంటే దివ్యమానంగా, దేదీప్యమానంగా, ఆత్మ చైతన్య రూపంగా వెలుగుతాడు కనుక ఆయన దేవుడు అని పేరు. దేవ తెలుగులో డూమువులు ప్రథమ విభక్తి కనుక దేవుడు అన్నాం. ఆ దేవుడు అనేది దేవాలో నుంచి వచ్చింది. దేవ అనేది దివ్య అని ధాతువు నుంచి వచ్చింది. ఆ దివ్య అంటే ఏమిటి? ప్రకాశం. ప్రకాశం దేన్ని తెలియజేస్తుందంటే చైతన్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక దేవుడు అంటే ప్రకాశ చైతన్య స్వరూపుడని అర్థం. భగవంతుడు అంటే ఆరు లక్షణాలు కలిగినటువంటి వాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణా భగ ఇతీరణ అనేక సార్లు చెప్పాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయను మళ్ళీ. మీరు మిగతా వెనకటి క్లాసులు వినాలి అంతే. ఈ ఆరు లక్షణాలు ఉండడం వలన ఆయన భగవంతుడు. ఈశ్వరుడు అంటే సృష్టి స్థితికి కారణం అయ్యి ఈ సృష్టిని పరిపాలిస్తుండడం వలన ఆయన ఈశ్వరుడు. పరమాత్మ అదే భగవంతుడికి పరమాత్మ అని పేరు. ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ రూపంగా, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడు పరమాత్మ. కనుక ఆయన స్వరూపం ఏమిటి? అసలు ఆయన నిజస్వరూపం ఏమిటంటే ఆయన సృష్టి స్థితి లయకర్త మనం తెలుసుకోవాలి. ఈశ్వరుడు అనగానే ఆయనలో రెండు అంశాలు ఉన్నాయి అని తెలుసుకుంటున్నాం మనం. మొదటి చెప్పారు రెండు అంశాలు, పరాప్రకృతి, అపరాప్రకృతి అని చెప్పారు. అది ఈశ్వర యొక్క తత్వం, మొదటి లక్షణం. పరాప్రకృతి, అపరాప్రకృతి రెండు అంశాలు కలిగినటువంటి పరమాత్ముడు భగవంతుడు, అది మొదటి. తర్వాత రెండవది ఏమిటి అంటే సృష్టి స్థితి లయకర్త అన్న. ఆయనే ఈ సృష్టికి కారణం, ఆయనే ఈ జగత్తు యొక్క స్థితికి కారణం, ఆయనే ఈ సృష్టి యొక్క లయానికి కూడా కారణం. అంటే స్థానం అని అర్థం. భగవంతుడి నుంచే, ఆ పరా అపరా ప్రకృతి నుంచే ఈ జగత్తు వచ్చింది. ఆ పరా అపరా ప్రకృతి ఈశ్వరుడి నుంచే ఈ యొక్క జగత్ నిలిచి ఉన్నది. ఆ పరా అపరా అంశ కలిగినటువంటి ఈశ్వరుడి నుంచే అందులోకి ఈ జగత్తు మళ్ళీ లీనమైపోతుంది. తెలుగులో చెప్పాలంటే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, మూడు పదాలు అయిపోయింది. ఎవ్వనిచే జనించు సృష్టి కారణం, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు స్థితి కారణం, ఎవరి వల్లనైతే ఈ జగత్తు ఉన్నదో లీనమై మళ్ళీ ఆయన ఎందే లీనమవుతున్నది. భాగవతంలో పోతన వారు రాస్తారు ఈ శ్లోకాన్ని. ఎక్కడి నుంచి రాశారు ఆయన అంటే భగవంతు భాగవతంలో చెప్పబడింది, భగవద్గీతలో చెప్పబడింది, ఉపనిషత్తులో చెప్పబడింది, దాన్ని అక్కడ వ్రాశారు ఆయన. కనుక మనం ఏ శాస్త్రాలు ఏవి చదివినా, ఇతిహాసం చదివినా, పురాణం చదివినా, భగవద్గీత చదివినా, ఉపనిషత్తులు చదివినా, విషయం ఒకటే, ఒకటే విషయం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, ఇది సత్యం. బ్రహ్మమే సత్యం, దేవుడే సత్యం, భగవంతుడే సత్యం. ఆ భగవంతుడే ఈ జగత్తుగా వ్యక్తమవుతున్నాడు. తర్వాత ఈశ్వరుడి లక్షణం, ఆయనలో రెండు అంశాలున్నాయి, చేతన అంశ, అచేతన అంశ. అచేతన అంశ అపరా ప్రకృతి మాయ, ఆయన యొక్క శక్తి. చేతన అంశ ఆయన స్వతశక్తి, స్వతస్వరూపం. చేతన అంశమే పరాప్రకృతి అని, అచేతన అంశమే అపరా ప్రకృతి అని తెలుసుకున్నాం. అచేతన అచేతన అంశ కలయికయే ఈశ్వరుడు. అచేతన అంశ అంటే మాయాశక్తి. నిర్గుణం బ్రహ్మ, సగుణ మాయ కలిసినప్పుడు ఈశ్వరుడు, ఆయన స్వరూపం అది. ఆ ఈశ్వరుడే ఈ సృష్టిని చేశాడు అని చెప్పాం. ఎలా చేశాడంటే ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం. ఎలాగైతే బంగారం గొలుసుగా అయిపోయిందో, భగవంతుడే ఈ జగత్తుగా అయినాడు. ఎలా అయినాడు? ఆ నిర్గుణం సత్తు చిత్తుని ఇచ్చాడు ఈ నామరూపాలకి. ఆ మాయ యొక్క నామరూపాలు ఇవన్నీ కనబడేవి. ఆ విధంగా ఉన్నాడు ఆయన ఈ ప్రపంచంలో. భగవంతుడు ఎక్కడున్నాడంటే కృష్ణుడుగా, రాముడుగా కాదు, సత్తు చిత్తు ఆయన యొక్క పరాప్రకృతి అంశ. మాయ కనపడుతున్నటువంటి నామరూప అంశ. ఈ రెండు కలిస్తేనే ఈ ప్రపంచం. అందుకని భగవంతుడు నిర్గుణం బ్రహ్మ, సచ్చిత్ ఆనంద స్వరూపం, చేతనం, నిర్వికారం, నిర్గుణం, సవికారం మాయాని వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఆయన అన్నాం బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఈ మాయని ఎప్పుడైతే యాక్టివేట్ చేయడం అన్నమాట, ఆ మాయ నామరూపాలుగా కనపడుతుంది. కనుక ఈ జగత్తు మనం చూసేటప్పుడు, గొలుసు చూసేటప్పుడు బంగారం చూస్తున్నాం. అదేవిధంగా బంగారం కారణం, గొలుసు కార్యం. ఇంకొక విషయం మనం ఏం తెలుసుకోవాలి ముఖ్యంగా, భగవంతుడే ఈ సృష్టికి కారణమైతే, భగవంతుడే ఈశ్వరుడే సృష్టికి కారణమైతే, ఆ ఈశ్వరుడు యొక్క లక్షణాలే కదా ఈ సృష్టిలో కనపడాలి. మీ పిల్లలకి మీరు కారణం, అందుకని మీ పోలికలు ఉంటాయి పిల్లల్లో. అబ్బాయి అమ్మాయి పుట్టగానే బంధువులంతా వచ్చి ఎవరిలాగా ఉన్నాడు, ఇది పెద్ద తర్జన భర్జన, ముక్కు ఎవరిలాగా ఉంది, అమ్మ ముక్కు నాన్న కళ్ళు, కాంప్లెక్షన్, జుట్టు, ఇవన్నీ చూస్తారు. ముక్కు పట్టుకుంటారు, పైగా ముక్కు పట్టుకుని అంతా అమ్మే, లేకపోతే నాన్న. కాస్త పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది ఎవరు బుర్ర వచ్చిందని తెలుస్తుంది. ఇంకా కాస్త పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది వ్యాధి హెరిడిటరీగా వస్తుందండి, డయాబెటీస్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్. మా నాన్నగారికి ఉండేది, మా తాతగారికి ఉండేది అని చెప్పుకుంటాం, అంటే అవి కూడా వస్తాయి. ఎందుకు చెప్పానంటే ఇవన్నీ కారణ గుణాహ కార్యే అనువర్తంతే. కారణ యొక్క లక్షణాలన్నీ కూడా దాని యొక్క కార్యం ప్రోడక్ట్లో వస్తాయా రావా? శనగపిండితో లడ్డు చేస్తే శనగపిండి లడ్డులో ఉంటుందా ఉండదా? నెయ్యితో చేశాం, నెయ్యి వాసన వస్తుందా లేదా లడ్డులో? ఎందుకంటే కారణం కార్యం, లడ్డు నెయ్యి బూంది కలిపితే ఆ లక్షణాలు ఉన్నాయి కదా. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లల్లో వస్తున్నాయి కదా. మరి ఇవన్నీ బాగానే అర్థమవుతాయిగా, ఈశ్వరుని గురించి చెప్తే ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుంది స్వామిని మాత్రం. అందుకే వినండి చెప్తున్నా, ఈశ్వరుడు పరమాత్ముడు చైతన్య స్వరూపం, ఆయన మాయాశక్తి అచేతన స్వరూపం, జడస్వరూపం. ఇప్పుడు ఆయనే ఈశ్వరుడు అంటే మాయాశక్తి, అచేతన శక్తి, చేతన శక్తి రెండు కలిస్తేనే ఈశ్వరుడు. నిర్గుణం బ్రహ్మ, మాయాశక్తి, ఈశ్వరుడు. ఇప్పుడు ఆయనే ఈ జగత్తుగా వ్యక్తమవుతున్నాడే అంటే ఈ జగత్తులో ఆ రెండు ఉంటాయా ఉండవా? ఉండాలి కదా. ఎలా ఉన్నాయి చూడాలి ఇప్పుడు మనం, ఉండి తీరాలి. ఎందుకంటే ఆయన కారణం, ఈ జగత్తు కార్యం, కార్యంలో కారణ గుణాలు ఉండాలి కదా. ఇప్పుడు ఆ గుణాలు ఏమిటో తెలుసుకోవాలి కదా. అబ్బాయి ముక్కు ఎట్లా ఉంది, అమ్మాయి కళ్ళు ఎట్లా ఉన్నాయి, నాన్నవే అమ్మవే అని చెప్పి అంత విచారణ చేశావే, మరి ఈ జగత్తంతా చూస్తున్నప్పుడు ఈ దీనికి కారణం ఆయన అయినప్పుడు ఈ జగత్తులో ఆయన ఉండి ఉండాలి కదా. అప్పుడు ప్రహ్లాదుడేమన్నాడు, అందుగలడిందులేడని సందేహము వలదు. ఆ రెండు శ్లోకాలు వదిలిపెట్టను. ఆ రెండు శ్లోకాలు అర్థమైతే వేదాంతం అంతా అందులోనే ఉన్నది. అమ్మల కన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి ఉచ్చడి అమ్మ ఇలలో వేల్పు ఇంకా పొద్దు చాలు ఇంకే. ఇట్లా ఈ శ్లోకాలన్నీ మన వాళ్ళు ఈ సారాన్ని అందులో పెట్టారు. అప్పుడు అలా చదివితే ఇప్పుడు ఇలా అర్థమవుతుందని అప్పుడు అలా పెట్టారు. ఎంత పుణ్యం చేసుకున్నారో మీరందరూ ఇలాంటి చదవడానికి వచ్చారు. ఈ శ్లోకం నేను ఇక్కడ 8వ సారి ఇక్కడ అంటే మద్రాసులో, మద్రాసులో అంటే నా బోధన సమయంలో 8వ సారి ఇప్పుడు నేను చెప్పడం ఈ శ్లోకం. 8వ సారి అంటే 8 చోట్ల చెప్పాను, ఇది 8వ చోట ఇదే శ్లోకం. ఇంకా 10 సార్లు వస్తే బాగుండు అనిపిస్తున్నది నాకు. అంతటి గొప్ప శ్లోకాలు ఇవి. ఆ చదువుతూ ఉంటే అద్భుతమైనటువంటి బోధన కృష్ణ చేస్తున్నారు. ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఎంత చదివినా తనివి తీరడం లేదు విషయం. చూడండి, మన తల్లిదండ్రుల లక్షణాలు పోలికలు మన దగ్గర ఉన్నప్పుడు భగవంతుడు ఈ జగత్తుకి కారణమైతే ఈ జగత్తు ఆయనే కదా, ఆయన రూపమే కదా, ఆయన కార్యమే కదా, ఆయనే ఈ యొక్క ఈ జగత్తుకి ఈ రూపంలో ఉన్నప్పుడు ఆ లక్షణాలు ఉండాలి. అంటే సత్తు చిత్తు మాయా అంశ ఉన్న ఇక్కడ అది గమనించమంటున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. అది తెలుసుకోమంటున్నాడు మనల్ని. అలా తెలుసుకుంటే ఏమిటి, భగవంతుణ్ణి మనం అంతటా చూస్తున్నట్లే. నిన్ను చూస్తుంటే అంత మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంది అంటారా మనం. మీ అమ్మగారి పోలికలే అచ్చా నీకు, ఇంకా మీ అమ్మగారిని చూస్తున్నట్లే ఉంది అంటున్నావా లేదా. అయితే ఇప్పుడు జగత్తును చూస్తున్నప్పుడు మనం ఏమనాలి, భగవంతుడా నిన్ను చూస్తూనే ఉన్నానయ్యా, నేను నన్ను దాటి పోలేవు కదా నువ్వు, ఎందుకంటే నా ముందే ఉన్నావు నువ్వు ప్రపంచ రూపంలో అని మనం అనాలి. అందుకే ఆ ఉదాహరణ చెప్పా. బాగుంది ఉదాహరణ, మళ్ళీ చెప్పనా, అంతా మీ అమ్మగారి పోలికే నువ్వు. నిన్ను చూస్తే అమ్మను చూడక్కర్లేదు, అంటే జగత్తును చూస్తే ఇంకా భగవంతుని మళ్ళీ చూడాలా, జగత్తును చూస్తుంటే భగవంతుని చూస్తున్నట్లే. అంత పోలికలు ఉన్నాయా లేదా, ఆ పోలికలు ఉన్నట్లు మనం గమనించాలి. ఇప్పుడు గమనించకపోతే నేను చెప్తాను, గమనించంటున్నాడు కృష్ణ పరమాత్మ. బలం బలవతామస్మి తేజస్వినాం అహం తేజస్వస్మి అన్నీ నేనే అంటున్నాడు ఆయన. విశ్వరూపాన్ని చెప్తున్నాడు మనకు భగవంతుడు. ఎక్కడో ఒకచోట కాదు, 24 అవర్స్ అవైలబుల్. మరి ఇప్పుడు త్యాగరాజుకి మీరాబాయికి అయితే అప్పుడు వచ్చి అంతే దర్శనమిచ్చాడు, అంతే మళ్ళీ వెళ్ళిపోయినాడు. ఏకరూపం అయితే వస్తాడు, దర్శనమిస్తాడు, వెళతాడు మళ్ళీ. ఆయారాం గయారాం, వచ్చాడు, దర్శనమిచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడొస్తాడో ఎప్పుడొస్తాడో ఎదురు చూడాలి. ఏకరూపం అయితే అది. దానికంటే ఉన్నతమైనటువంటిది ఏమిటంటే ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఆయన రూపమే అని తెలుసుకో. ముందు ఆయన రూపమే అని భావించి ఈ విశ్వాన్ని పూజించు. అది మన హైందవ ధర్మంలో ఈ విశ్వాన్ని, ఈ సూర్య చంద్ర నదులు కొండలు వాగులు కోనలు ఈ భూమి ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా నక్షత్ర దేవత, సూర్యదేవత, చంద్రదేవత, కొండదేవత, పర్వత దేవత, వృక్షదేవత, గోమాత, ఏనుగు ఇవన్నీ కూడా సర్పానికి కూడా పాలు పోస్తామండి మనం. ఎందుకు ఇది పెట్టారు ఇవన్నీ అంటే మనలో ఆ భక్తి భావాన్ని ద్వారా ఒక రోజుకు నువ్వు చెన్నైనగర్లో క్లాసుకు వెళ్ళి అక్కడ కూర్చొని వినే భాగ్యం కలుగుతుంది నీకు అని చెప్పి అలా పెట్టారు. చిన్నప్పుడు నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పావు ఉన్నదో లేదో తెలియదు మాకు, ఉన్నదని భావించి పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి పాలు పోసేవాళ్ళం, పాము తాగుతున్నది. భగవంతుణ్ణి భగవంతుడికి ఇస్తున్నట్లు భావన. ఆ పాలు తాగుతుంటే భగవంతుడే ఆ నాగస్వ రూపంలో వచ్చి తాగుతున్నాడు అని. పోస్తున్న పాలన్నీ ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది పోస్తారో తెలుసా, పాలే కాదు అట్టిపండు ఏమిటి ఎన్నిని పెడతారు అక్కడ. ఎందుకని, ప్రతి రూపము ఆ గోమాతకి పూజ చేస్తాం, తులసి మాతకి పూజ చేస్తాం, రావి చెట్టుకు పూజ చేస్తాం, వేప చెట్టుకు పూజ చేస్తాం. ఎందుకు చేస్తాం, ఆయన ఈ రూపంలో ఉన్నాడు, ఆయన ఈ రూపంలో ఉన్నాడు. భక్తితో చేశాం అప్పుడు ఎలా ఉన్నాడని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సత్తు చిత్తుగా ఉన్నాడు, జగత్తులో సత్తుగా, జీవరాశుల్లో చిత్తుగా వ్యక్తమవుతున్నాడు అని గమనిస్తున్నాం. ఈ కనపడే నామ రూప పేర్లు ఉన్నాయి చూస్తారా, ఇది మాయకు సంబంధించినది. అచేతనమైనటువంటి మాయ కూడా ఉంది కదా మరి ఆయనతో పాటే. రెండు లక్షణాలు రావాలి కదా, చేతన అచేతన, చేతన జడ అంశ రెండు ఉండాలి మరి జగత్తులో కూడా. ఈ శరీరంలో కూడా రెండు ఉండాలి. ఈ కనపడే శరీరం జడ మాయ అంశ. ఈ శరీరంలో ఉన్నటువంటి ఉనికి ఎరుక నిర్గుణ బ్రహ్మ పరాప్రకృతి అంశ. రెండు అంశాలను ఇక్కడ గ్రహించాలి. ఆ రెండు అంశాలని ప్రతి వస్తువులో గ్రహించాలి, అప్పుడు విశ్వరూప దర్శనం అయినట్లు. ఎందుకంటే ఆయన రెండు రూపాలు కలిసిన వాడు కనుక, ఆయన నుంచి ఈ జగత్ వచ్చింది కనుక, ఈ శరీరం కూడా వచ్చింది కనుక, ఆ రెండు రూపాలు ఇక్కడ ఉండి ఉండాలి కనుక ఎలా ఉన్నాయి అది తెలుసుకోవాలి. ఉనికి ఎరుకగా పరాప్రకృతి ఉన్నది, సత్తుచిత్తుగా నేను ఉన్నాను. సత్తుచిత్ పరాప్రకృతి చేతన అంశ. నేను చేతనమా కాదా? మనందరం చేతనమే కదా. ఆ చేతన అంశ ఒక అంశ, అది పరాప్రకృతి అంశ. ఈ శరీరం నామరూప వికారం చెందేది, జడ శరీరం వికారం చెందుతున్నది, మూడు గుణాలతో తయారు చేయబడింది, అపరాప్రకృతి మాయా అంశ. చూసారా, ఆ ఈశ్వరుడే ఇక్కడ రెండు రూపాల్లో ఉన్నాడు, కలిసి ఉన్నాయి రెండు. మాయా ఆ పరాప్రకృతి లేకుండా వ్యక్తం కాలేదు, చెయ్యలేదు, ఏమీ చేయలేదు, కదలలేదు, జడం అది. ఆ జడమైనటువంటి మాయా నామరూపాన్ని కదిలిస్తున్నటువంటిది పరాప్రకృతి చైతన్యం. రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నాను, అక్కడ మీరు కూర్చున్నారు అంటే రెండు అంశాల కలయిక అని గుర్తుపెట్టుకోండి. ఏమిటా రెండు అంశాల కలయిక? సత్తు చిత్తు చేతన అంశ లేక పరాప్రకృతి అంశ. రెండవది ఏంటి? ఆ నామరూపం కనపడుతున్న చూసారా, కనపడేటువంటిది మాయా అంశ. ఎలా చెప్తావు? ఏదైతే వికారం చెందుతుందో అది మాయా అంశ. సత్తు చిత్తు నేను ఉన్నాను అనేది మాయ, వికారం చెందదు. కానీ శరీరం వికారం చెందుతున్నదా లేదా? మనస్సు మారుతున్నదా లేదా? కనుక ఈ మనస్సు ఈ శరీరం వికారం చెందుతున్నది కనుక, సగుణం కనుక ఇది మాయకు సంబంధించినది, అపరాప్రకృతికి సంబంధించినది. ఇప్పుడు ఇక్కడ అపరాప్రకృతి ఉన్నదా లేదా? చేతనం ఉన్నదా లేదా? ఉన్నది. అంటే ఇప్పుడు ఇది రెండు అంశంలో ఉన్నదా లేదా? ఈ రెండు అంశాలు ఎవరివి? పరమాత్మని. కనుక ఇది ఈ శరీరం ఈ చేతనం ఇదంతా పరమాత్మ స్వరూపమా కాదా? అర్థమైంది కదా. ప్రతి వస్తువు అంతే. కనపడే నామరూపం అపరాప్రకృతి మాయకు సంబంధించినది. ఆ ఉన్నది అనే ఉనికి, ఆ ఎరుక, ఒక చీమ పోతూ ఉంటే ఆ చీమలో ఉన్నటువంటి ఎరుక చేతనం. అలా ప్రతిదీ మనం గమనించాలి ప్రపంచంలో. అలా గమనించినప్పుడు పర అపర, పర అపర, పర అపర తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి మీరే. సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం. అందుకనే సర్వం బ్రహ్మమయం అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. చూడండి శ్లోకం. బలం బలవతామస్మి, బలవంతులలో ఉన్నటువంటి బలాన్ని నేనే. ఎటువంటి బలం? ఏ బలమైతే కామ రాగ వివర్జితం, వివర్జితం లేకుండా ఉంటుంది. ఏమిటి కామ రాగ? రాగ అంటే క్రోధం అని తీసుకోవాలి. కామక్రోధాలతో కూడినటువంటి అధర్మమైనటువంటి కామం కానటువంటి అటువంటి బలం నేను. రాక్షసులకి బలం ఉన్నది, కానీ ఆ బలం నేను కాదు. ధార్మికులలో ఉన్నటువంటి బలాన్ని నేను అన్నాడు. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం బలం బలవతాం అహమస్మి, నేనే అన్నాడు. ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు చైతన్య రూపంలో. అంతేకాదు ధర్మ అభివృద్ధ కామ అహమస్మి భూతేషు, ధర్మానికి విరుద్ధం కానటువంటి, అవిరుద్ధ అంటే విరుద్ధము కానటువంటి, వ్యతిరేకము కానటువంటి, అంటే ధర్మంతో కూడినటువంటి కామం. మధుసూదన సరస్వతి రాశారు, భర్తకి భార్య మీద ప్రేమ, ఆప్యాయత, కోరిక, పిల్లల మీద కోరిక, ధనం ఆస్తి మీద కోరిక, ధర్మమైనటువంటి కామం, అది ధర్మ విరుద్ధం అని చెప్పలేదు. గృహస్థుడికి గృహస్థాశ్రమంలో భార్యాభర్తలకి ప్రేమ అనురాగాలు, అది ధర్మమైనటువంటి కామం. పిల్లల మీద మమకారం, ప్రేమ, అనురాగం ధర్మమైనటువంటి కామం. ధనము ఇవన్నీ సంపాదించుకొని వాటిని అనుభవించడం ధార్మికమైన కామం. కనుక కామం అనేది తప్పు కాదు, ధార్మికంగా ఉంటే అది తప్పు కాదు. అటువంటి కామాన్ని నేను అన్నారు కృష్ణ పరమాత్మ. కనుక మనలో ఎప్పుడైనా ఏదైనా కోరికలు వచ్చినప్పుడు మనం ఏమిటి కోరికలు వస్తున్నాయేమిటి అని బాధపడకూడదు. ఆ కోరికలు రావడం కూడా కారణం ఎవరు? అసలు ఆయనే కదా. మంచి కోరికలు, శుభమైన కోరికలు, ఇప్పుడు మీకు క్లాసుకు రావాలని కోరిక ఉన్నది, అది కామమే కదా. 2 గంటలు క్లాసుకి రావాలని ఇచ్చ కోరిక. మరి ఈ కామము ధర్మ విరుద్ధమా, ధర్మ అవిరుద్ధమా? ధర్మానికి వ్యతిరేకమా, ధర్మానికి అనుకూలమా? అనుకూలం. గుడికి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక చోటికి వెళ్ళాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలి, మంచి పనులు చేయాలి, ఇవన్నీ చేయడం తప్పు కాదు. కోరికలు ఉంటాయి, మంచి కోరికలు ఉండాలి, ఉంటేనే ఈ యొక్క సృష్టి జరుగుతుంది. భగవంతుడి స్వరూపం మనకు వ్యక్తం కావాలంటే ధార్మికమైనటువంటి కోరికలు, ధార్మికమైనటువంటి పనులు చేయాలి, అప్పుడు మనకు శాంతి సుఖం లభిస్తాయి. ధర్మ అవిరుద్ధ కామః అహమస్మి అన్నారు. ఇప్పుడు ఈ శ్లోకాలన్నింటిలో ఆయన ఏం చెప్తున్నారంటే, నేనే ఈ సృష్టికి కారణం, నేనే ఈ స్థితికి కారణం, అన్నీ నేనే అన్నారు. లయ చెప్పడం లేదు ఇక్కడ, ఎందుకంటే మనం ఇంకా తయారు కాలేదు అంతవరకు. లయ అంటే స్వాహ, స్వాహ మరణం. మరణం వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు, అందరు నాలోనే అంటే అప్పుడే ఇష్టపడం భగవంతుణ్ణి. అది అమంగళం కదా, దాని గురించి మాట్లాడకండి ఇప్పుడు. అందుకని కృష్ణుడు కూడా తెలుసు మన సంగతి, అది 11 అధ్యాయాలు చెప్తారే ఇప్పుడు. అక్కడ ఎక్కడికి పోతావు నువ్వు రాక, అప్పుడు చెప్తాను. ఇప్పుడే చెప్తే మనసు కొంచెం బాధపడుతుంది, అందుకని సృష్టి స్థితిలోనే కాసేపు ఉండు, లయ తర్వాత చెప్తాను. అందుకని మనం ఎవరైనా మరణ వార్త, మరణం గురించి చూడటం కానీ, మనిషిని అక్కడ చనిపోయిన శరీరాన్ని కానీ ఎదురుగా వస్తుంటే అమంగళం మనకు. అయ్యో ఇది చూస్తుంది, ఇవాళ ఇవన్నీ చూస్తుంది, ఇట్లాంటి సిచ్యువేషన్ అనుకుంటాం మనం, అది అమంగళంగా భావిస్తాం. పుట్టడం అయితే బాజా భజంత్రీలు, దానికి బాజా భజంత్రీలు ఉన్నాయి, అది వేరే భజంత్రి, అది ఒక అమంగళంగా భావిస్తాం అన్నమాట. సూతకం అంటారు, స్నానం చేయకుండా సూతకం చేస్తే తర్వాత 10 రోజుల వరకు 11 రోజుల వరకు అమంగళం. ఆ భావన పోవాలి. పగలు వస్తే రాత్రి వస్తుంది, అర్థమైందా? ఈ సృష్టి కూడా అంతే, ఎక్కడెక్కడ సృష్టి ఉంటే అక్కడక్కడ లయం ఉంటుంది. సృష్టి మాత్రమే ఉండాలి అంటే లయ ఉండకూడదంటే, సృష్టి ఉంటే లయం ఉండాలి, పుట్టుక ఉంటే పుట్టుట గిట్టుట కొరకే. పుట్టినవాడు గిట్టక మానడు. పుట్టడం అనేది ఎంత సంతోషంగా ఆహ్వానిస్తున్నావో, గిట్టడం అనేది కూడా, మరణం కూడా అది ఒక స్వభావం, ఈ సృష్టిలో ఒక పరిణామం అని మనం భావిస్తే మరణ భయం ఉండదు. శరీరం పుడుతున్నది, ఎదుగుతున్నది, మారుతున్నది, మారిపోతూ ఉన్నది, మారిపోతూ పుట్టి ఎదిగి ఇవన్నీ జరుగుతున్నప్పుడు చివరి పరిణామం ఏమిటి? నాశ, వినాశం, నశించడం, అది దాని తత్వం. న్యాచురల్గా అది వెళ్ళిపోతుంది. కొంచెం ముసలితనం వస్తుంది ముందు, కొంచెం పళ్ళు పడతాయి, కొంచెం ముడతలు పడుతుంది శరీరం, జుట్టంతా నెరిసిపోతుంది, చిన్నగా వెళ్ళిరామ్మా అని చెప్పాలి. అది ఎప్పుడైతే మనం ఈ పరిణామాలన్నీ న్యాచురల్గా యాక్సెప్ట్ చేస్తామో, శరీరంలో ఏ ధర్మం ఏ జరుగుతున్నా కూడా దాన్ని మనం అంగీకరించాలి, అది మెచ్యూరిటీ. అంటే ముసలితనం వస్తున్నదా, అంగీకరించు. చెవులు వినపట్టలేదా, ఏమిటండి చెవులే వినపట్టలేదు, జ్ఞాపక శక్తి అంతా పోతున్నదండి, పోతుంది కదంతే, దాని సహజం. అందుకే జ్ఞాపక శక్తి తగ్గడం సహజం, చూపు తగ్గడం సహజం, చెవులు రావడం సహజం, జుట్టు నెరవడం సహజం. జుట్టు నెరవని ఎంత అందంగా కనపడతావో తెలుసా జుట్టు నెరిచినప్పుడు? యాక్సెప్ట్ దాట్, యాక్సెప్ట్ యువర్ రింకిల్స్, యాక్సెప్ట్ యువర్ వైట్ హెయిర్. ఎందుకంటే అలా నేను యాక్సెప్ట్ చేయకపోతే నేను రిజెక్ట్ చేస్తున్నాను,
దాన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను అనమాట. తెల్ల జుట్టు ఉండకూడదు, ముడతలు పడకూడదు, బ్యూటీ పార్లర్లకు వెళ్ళి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో చేయించుకుని ఎందుకు అంత ప్రకృతి సహజమైనటువంటి దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తావు? ఎందుకు ఆరాట పడతావు? ఎందుకు దాన్ని అంగీకరించలేవు? నీవు నువ్వుగా జీవించు. ఇవాళ ఒక స్టూడెంట్ చెప్తోంది, స్వామిని నాకేమో డై వేసుకోవడం ఇష్టం లేదు, మా కోడలేమో నువ్వు అమెరికా వచ్చే ముందు డై వేసుకుని రా అన్నదట, బ్లాక్ డై వేసుకుని రా, అంటే చుట్టుకు రంగు వేసుకుని రా అన్నదట. ఈవిడ చెప్పింది, అమ్మా నేను ఈ తెల్ల జుట్టుతోనే వస్తా, నాకు రెస్పెక్ట్ ఇస్తే ఇవ్వు, నీకు ఇష్టమైతే, లేకపోతే నేను రాను అన్నది అమెరికా. ఎంత ధైర్యం చూడండి, ఆవిడ కోసం నేను రంగు వేసుకోవాలా ఏమిటి అని చెప్పి ఆవిడ, ఎందుకు నేచురల్ గా వచ్చింది తెల్ల జుట్టు, వయసు వచ్చినప్పుడు రాకేమవుతుంది వస్తుంది. అట్లా అనమాట, ప్రతిదీ మనం మనంగా జీవించడం నేర్చుకోవాలి. ఎవరి కోసమో మనం జీవించద్దు, ఎందుకంటే పుట్టుక అనేది సహజం. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఎంత పుట్టుక ఎంత సహజమో ఈ శరీరానికి ఇన్ని కొన్ని ధర్మాలు ఉన్నాయి. వ్యాధి, జర, ముసలితనం, వ్యాధి, ఏదో ఒక బాధ, ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కడెక్కడ వస్తుందో చెప్పలేం మనం, ఎట్లా వస్తుందో చెప్పలేం, ఏ విధంగా ఎటు వస్తుందో చెప్పలేం. అప్పుడు నాకెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది ఇలా అని బాధపడే కంటే దాని ధర్మం దానిది, ఎక్కడెక్కడో ఏ ఒక మన జీన్స్ లో ఎక్కడుందో ఈ వ్యాధి తెలియదు మనకే, అది ఎప్పుడు వచ్చి బయటపడుతుందో తెలియదు, ఎక్కడో ఏ ఎక్కడో ఎక్కడ మన పూర్వీకుల్లో ఎక్కడో ఉందో ఆ వ్యాధి, దాని వల్ల వస్తుంది. ఎందుకంటే ఆ బ్లడ్డే కదా, ఇది సత్యం కదా. మరి ట్రీట్మెంట్ ఇస్తాం అయినా కూడా ఎందుకు రావాలి అంటే ఆ జీన్స్ అది. అదేవిధంగా మరణం కూడా, అందుకని ఆయన ఇప్పుడు చెప్పడం నా మరణం చెప్తే భయపడతారు. అందుకే నేను ముందే చెప్పా, భయపడద్దు. మనిషికి చాలా దుఃఖాన్ని కలిగించేది మరణ భయం. బయటికి చెప్పలేం కానీ మరణ భయం అనేది మనకు తొలుస్తూ ఉంటుంది, కనపడకుండా సైలెంట్ సైలెంట్గా. బ్లడ్ ప్రెషర్ ఎట్లాగే అది సైలెంట్ కిల్లర్ అంటారు చూసారా, బ్లడ్ ప్రెషర్ ఉన్నది కూడా తెలియదు మనిషికి, టక్కన ఒకరోజు కింద పడతాడు. ఏమిటయ్యా అంటే డాక్టర్ చెప్తారు మీకు ఎప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్ ఉందండి, చూసుకోలేదా అంటాడు. ఏం బాగానే ఉన్నానండి నేను అంటాడు. అదేవిధంగా ఈ మరణ భయం అనేది కూడా మనిషికి అప్పుడప్పుడప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. బయటికి చెప్పరు కానీ మనం ఏం చేయాలని మనకు తెలియకుండా అది వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం. ఈ శరీరం పుట్టినప్పుడు ఇది పోవడం సహజం, ఎప్పుడు పోతుందో కూడా నాకు తెలియదు, పోతే పోని, పోయే పోచే అంటాడు, పోతే పోని అన్నాడు. తయారుగా ఉండాలి మనం, అది దాన్ని ఆపలేవు నువ్వు, మనకి ఇన్ఫర్మేషన్ రాదు. ఆపలేనటువంటి దాన్ని, మార్చలేనటువంటి దాన్ని గురించి మనం ఎందుకు బాధపడాలి? మరణం ఒక్కసారి వస్తుంది కానీ మరణ బాధ, మరణ భయం అనేక సార్లు వస్తుంది మనిషికి. కారణం ఏమిటంటే సహజమైనటువంటి దాని లక్షణాన్ని మనం జ్ఞాపకం లేక దాన్ని ఆపాలని, అది రాకూడదని మనస్సు వ్యతిరేకిస్తున్నది. ఆ వ్యతిరేకమే ఒక మానసికమైనటువంటి వ్యధ. ఎప్పుడైనా సరే నీళ్ళు ఇలా పోతూ ఉంటే నీళ్లకు అనుగుణంగా నేను స్విమ్ చేస్తే ఈజీగా ఉంటుందా? నీళ్లు ఇటుపోతుంటే కరెంట్ దానికి ఆపోజిట్గా స్విమ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎంత ఆయాసం, ఎంత టైర్డ్నెస్. నీళ్ళు ఎటుపోతున్నాయో అటు స్విమ్ చేయి. ఉదాహరణ బాగుంది, మనం ఏం చేయాలి ఇప్పుడు, మనం ఏం స్విమ్ చేయాలి? వార్ధక్యం వస్తున్నదా, వార్ధక్య లక్షణాలని యాక్సెప్ట్ చేయి. మరణ సమయం, మరణం దగ్గరికి వస్తున్నప్పుడు ఓహో శరీర ధర్మం ఇది అని మనస్సును తయారు చేసుకో. అప్పుడు నీకు దుఃఖమే ఉండదు. ఆయన ఇచ్చాడు ఈ శరీరం, ఆయనది ఈ శరీరం, ఆయనకే అర్పిస్తాం. అంతేగాని నేనేం భయపడను, అట్లా ఉండాలి. కానీ అమ్మో అన్నిటికీ భయపడితే, ప్రతిదానికి భయపడితే, ఈ ఇవన్నీ చూసారా కోతులు, మనం భయపడతాం అనుకో వాటికి మనం వెంట పడతాయి. అది ఇటు తిప్పి చూడండి, తల తిప్పి చూడండి, వెళ్ళిపోతాయి, మనం వెంట పడం. ఈ వ్యాధి, జర, మరణం అనేటువంటివి కూడా మనం భయపడుతూ ఉన్న కొద్దీ మనల్ని అవి ఛేదిస్తూ ఉంటాయంటే, ఛేజింగ్ అంటారు ఇంగ్లీష్లో, మనల్ని వెంబడిస్తూ ఉంటాయి అవి. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసామంటే, వెనక్కి తిరిగి చూడటం అంటే వాటి నిజానిజాలు మనం ఒప్పుకున్నామంటే, ఆ సత్యాన్ని ఈ సృష్టిలో సహజం, ప్రకృతి సహజం అని తెలుసుకున్నామంటే మనల్ని భయపెట్టవాలి. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు, నేనే అన్ని ప్రపంచంలో. తర్వాత శ్లోకం 12వ శ్లోకం చదువుతాం, చాలా ముఖ్యమైన శ్లోకాలు.
ఏచైవ సాత్వికా భావః రాజసాస్తామసాక్షయేం మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఈ ప్రపంచంలో మనకు కనపడేటటువంటి నామరూపాలకి సత్వ రజస్ తమస్ ఈ మూడు గుణాలతో కూడినటువంటి మనిషి యొక్క అంతఃకరణం ఆలోచనలు ఉంటూ ఉంటాయి, సాత్విక ఆలోచనలని. ఈ శ్లోకంలో మనకు అంతరంగికమైనటువంటి ఆలోచనల గురించి చెప్తున్నారు. ఇంతవరకు బాహ్యంగా చెప్పారు, బలం తేజస్సు అవన్నీ చెప్పారు. నేను కొండల్లో ఉంటాను, నదుల్లో ఉంటాను, అన్నిట్లో ఉంటాను, మనిషిలో ఉన్న బలం కూడా నేనే అన్నారు ఆయన, తేజస్సుని నేనే అన్నారు. అంతేకాదు సూక్ష్మ శరీరంలో ఉండే మనస్సు, ఆ మనస్సులో ఉండే ఆలోచనలు, ఏ ఆలోచనలైతే సత్వగుణ ప్రధానంగా, రజోగుణ ప్రధానంగా, తమోగుణ ప్రధానంగా ఉంటాయో అవి కూడా నేనే అన్నాడు. చూడండి, సాత్విక భావాహ అంటే మంచి ఆలోచనలు, శమ దమ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహంతో కూడినటువంటి ఆలోచనలు. సాత్విక భావాహ అంటే సత్వగుణం వల్ల వచ్చినటువంటి జ్ఞానం. హియర్ భావాహ అంటే ఆలోచనలు. తర్వాత రాజసాహ రజోగుణం వల్ల వచ్చేటటువంటి దుఃఖ వృత్తి. రజోగుణం అంటే డైనమిక్ అనమాట, పర్సన్ బాగా చురుకుగా పనిచేస్తుంటాడు ఎప్పుడు, కాలు చెయ్యి ఊరికే ఉండదు, కాలన్న ఆడుతుంటుంది, చెయ్యి అన్న ఆడుతుంటుంది, ఏదన్నా పని చేస్తూ ఉంటాడు, అక్కడ ఇక్కడ పెడతాడు, ఇక్కడ అక్కడ పెడుతూ ఉంటాడు. అటువంటి స్వభావం కొంతమందికి రజోగుణ స్వభావం. అందువల్ల ఇప్పుడు సత్వగుణం అయితేనేమో సుఖ వృత్తి, సుఖాన్ని ఇస్తుంది. జ్ఞానం పొందినప్పుడు దుఃఖం వస్తుందా, సుఖం వస్తుందా? మా ఏ జ్ఞానం అయినా సరే, మ్యూజిక్ జ్ఞానం, డాన్స్ జ్ఞానం, కంప్యూటర్ జ్ఞానం, ఏదైనా కొంచెం ఒకటి తెలుసుకున్నప్పుడు మీకు దుఃఖమా సంతోషమా, సుఖమా దుఃఖమా? అబ్బా నా కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చింది అంటారా, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చింది అంటారా? సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వగుణం ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చినప్పుడు సుఖం వస్తుంది. ఆ సుఖం అనేది కూడా వృత్తి, సుఖ వృత్తి. వృత్తి అంటే ఆలోచన, ఇక్కడ భావాహ అంటే ఆలోచన. ఆలోచనలు ఎక్కడ వస్తాయి? అంతరంగంలో, మనస్సులో ఆంతరంగికంగా వచ్చే ఆలోచన సత్వగుణ ఆలోచన. ఆ ఆలోచన వల్ల వచ్చే జ్ఞానము, ఆ జ్ఞానం వల్ల ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం మనిషిలో వచ్చేటటువంటి ఆనందం, అది నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మీకు భగవద్గీత వింటుంటే ఆనందం వస్తున్నదా లేదా? వస్తుంది అనుకుంటా. ఇప్పుడు సత్వగుణం ఉందనుకోండి, మీకు ఆనందం వస్తున్నది, సుఖవృత్తి వచ్చిందా లేదా? అది ఎవరు తెలుసా? ఆ భగవంతుడే. ఆ ఉనికి ఎరుక ద్వారా ఆయన వ్యక్తం అవుతున్నాడు అందులో, ఆ సుఖవృత్తి రూపంలో. మనసు జడం కదండి, అపరా ప్రకృతి కదా మనస్సు. జడమైన మనస్సు ఆలోచనలు ఎలా వస్తాయి మనస్సుకి? జడమైన మనస్సులో ఆలోచనలు వస్తున్నాయి అంటే అది చేతనమైంది కదా. అది ఎలా చేతనమైంది? ఈ పరాప్రకృతి వలన చేతనమైంది. పరాప్రకృతి ఎవరు? ఆ పరమాత్మ, నిర్గుణం బ్రహ్మ, ఆయన నిజ స్వరూపం. కనుక ఆ పరాప్రకృతి ఉన్నటువంటి, చేతనం చేస్తున్నటువంటి ఈ మనస్సులో వృత్తి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? నేనే అంటున్నాడు. ఆయన అనడంలో తప్పు ఉందా, దోషం ఉందా ఏమన్నా? అనడం కరెక్టే కదా, ఒప్పుకుంటారా లేదా అంటున్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆయన నువ్వే నాయనా, నువ్వే నాయనా అంటే ఏదో భక్తితో కాదు. ఇక్కడ కరెక్ట్ బంగారం గొలుసు చేసిస్తే వాడిని అడుగుతాం కంసాలి వాడిని, ఎన్ని క్యారెట్ల బంగారం, కాపర్ ఎంత ఉంది, రాగి ఎంత కలిసి ఉంది, బంగారం ఎంత ఉంది? 20% కాపర్ అండి, 80% బంగారం అంత. ఇవన్నీ ఇంత విచారణ చేస్తావే, ఇక్కడ మాత్రం ఎంత పర్సెంట్ ఆయన ఉన్నాడు, ఎంత పర్సెంట్ మాయ కాపర్. చైతన్యం బంగారం, కాపర్ అంటే కాపర్ కలపకపోతే బంగారం గురువు కాలేదు. అంటే కాపర్ ఎందుకు కలపడం, రాగి ఎందుకండి కలపడం? గొలుసు చేసేటప్పుడు ఎర్రగా కనపడుతుంది, అందుకే బంగారం పచ్చగా ఉంటుంది తెలుసా. గొలుసులు చేసిన తర్వాత కొంత ఎరుపుదనం కనపడుతుంటుంది, అది దేనిది? రాగి. అర్థమైందా? కనుక 20 క్యారెట్,
ట్వంటీ క్యారెట్స్ ఏదో చెప్తారు, అదంతా నాకు తెలియదు లెక్కలు, మీకు బాగా తెలుసు. అదే విధంగా ఆభరణంలో రాగి బంగారం రెండు కలిసినట్టుగా మీకు బంగారం ఇంట్రెస్టా రాగి ఇంట్రెస్టా? రాగి లేకుండా బంగారం గొలుసుగా మలచలేరు. కనుక సత్వచిత్తు అనేది ఇంట్రెస్టే, కానీ సత్వచిత్తు ఈ మాయ లేకుండా రాగి మాయ లేకుండా, రాగి మాయ అంటే రాగి మాల్ట్ అనుకోకండి, మాయ రాగి లాంటి కాపర్ లాంటి మాయ లేకపోతే మౌళ్ళు చేయలేము. అందుకని ఈ బంగారం లాంటి సత్వచిత్తు కావాలి, రాగి లాంటి మాయ కావాలి, ఆ రెండు ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే ఈ యొక్క సృష్టి జరుగుతుంది. అందుకని సత్వగుణం రజోగుణం దుఃఖవృత్తి. రజోగుణం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పనులు చేస్తూ ఉంటాం, ఆయాసం వస్తుంది, దుఃఖపడతాం, కష్టపడుతుంది శరీరం, అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఆ ఊరు పోయి ఈ ఊరు పోయి ఆ పని చేసి ఈ పని చేసి మనసు రెస్ట్లెస్గా ఉంటుంది కదా. హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమొస్తుందంటే దుఃఖం వస్తుంది, అబ్బా చాలా అలసిపోయినా అని అంటుంది. అది రజోగుణం, రజోవృత్తి దుఃఖవృత్తి ఆలోచనలు. తర్వాత హర్షం, అంటే రజోగుణం ఉన్నప్పుడు అతిగా హర్షం వస్తుంది. హర్షం అంటే సంతోషం, హర్షం, దర్పం కూడా వస్తుంది. రజోగుణం ఎక్కువ ఉన్న వాళ్ళకి దర్పం, నేనే గొప్ప, నేను చూసావా స్వామిని గారితో నేనే మాట్లాడుతున్నాను, నా దగ్గరే మాట్లాడతారు స్వామి, చాలు, అది రజోగుణం అని అర్థం. ఉదాహరణకి చెప్తున్నా, ఉదాహరణకి. అది కాకపోతే ఇంకొకటి, మా అబ్బాయి పాస్ అయినాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఐఐటీలో సీటు దొరికింది, దర్పం, అది రజోగుణ లక్షణం. బై గాడ్స్ గ్రేస్, బై గురుస్ గ్రేస్, లెట్ హిమ్ స్టడీ వెల్. అంతేగాని నువ్వేమిటి పెద్ద మధ్యలో, నీకెందుకు దర్పం, మా అబ్బాయి కదా, అంటే రజోగుణం అని అర్థం. అప్పుడేమొస్తుంది తర్వాత, కొంచెం దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుంది? అబ్బాయి నేను చెప్పిన మాట వింటర్లేదు, బాగా చదివిన తర్వాత వచ్చిందంటే దుఃఖం వస్తుంది. ఎక్కడెక్కడైతే దర్పం ఉంటుందో, ఎక్కడెక్కడైతే ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి చాలా బాగుంది, చాలా ఇష్టం, పక్కనే వస్తుంది దుఃఖం, ఈర్ష, ఈర్షతో కూడిన దుఃఖం, అసూయతో కూడిన దుఃఖం వస్తుంది అక్కడ. అందుకని హర్ష శోకం, హర్షము వద్దు, హర్షం జహాతి అన్నాడు, వదిలిపెట్టు వాటిని రెండింటినీ అన్నాడు. దానికి దాసుడివి కావద్దు, దీనికి దాసుడివి కావద్దు. మూడవది ఏమిటి? ఈ రెండే ఇట్లా ఉంటాయి. మూడవది తమో గుణం, మోహవృత్తి. డల్గా ఉంటుంది ఆలోచన, నిద్ర, మోహవృత్తి. దీని వలన శోకం వస్తుంది, డెల్యూషన్ అంటారు. మోహవృత్తి తమో గుణజనితమైనటువంటి ఆలోచనలు. ఎక్కడున్నావే గొంగళి అంటే అక్కడే ఉన్నాను అంటుంది. ఏ పని చేయదు, అందరి చేత చేయించుకుంటుంటాడు ఎప్పుడు, ఏ పని చేయడు, ఎందులోనూ చురుకుగా పాల్గొనడు మనిషి, స్వార్థ చింతన ఎక్కువ ఉంటుంది, కష్టపడటం ఇష్టం ఉండదు. అప్పుడేముంది, ఏ జ్ఞానము రాదు, చురుకుతనము లేదు, ఆధ్యాత్మిక చింతన రాదు, ఆధ్యాత్మికంగా ఎదగలేడు. అటువంటి మనిషికి శోకం రాకేమొస్తుంది? మోహం, శోకం, శోక మోహాలు రెండు వస్తాయి, తమో గుణం. అట్లా వచ్చి ఆవరిచ్చేస్తుంది. ఒక్కోసారి మనకే తెలియకుండా బాగున్నట్లే ఉంటాం, ఒక్కొక్క రోజు ఏమిటో ఒక రకమైనటువంటి డల్నెస్ వస్తుంది, తమో గుణం అన్నమాట. లేకపోతే అతిగా చురుకుగా అన్నా ఉంటాం ఒక్కొక్కసారి. సత్వగుణం ఉండే చాలా తక్కువగా ఉంటుంది. మనం ఉంటే సత్వగుణంలోనన్నా రజగుణంలోనన్నా ఉంటాం, తమో గుణంలోనన్నా ఉంటాం, లేకపోతే ఎప్పుడు మన గురించి చింతపడుతూ ఉంటాం ఏదో విధంగా. వాడు నన్ను ఇన్సల్ట్ చేశారే, వాడు నన్ను ఇన్సల్ట్ చేశారే, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ దుఃఖమైనటువంటివే కదా, మోహంతో కూడినవే కదా. కనుక మనలో ఏ వృత్తి వస్తుందో ఆలోచించండి. ఇప్పుడు సత్వగు వృత్తి అధికంగా వస్తే వీఆర్ సేఫ్. రజోగుణ వృత్తి అప్పుడప్పుడు వస్తూ ఉంటే యాక్టివ్గా ఉండాలి కదా, అసలు యాక్టివ్గా లేకపోతే కష్టం, అప్పుడప్పుడు వస్తే పర్వాలేదు. తమో గుణం అధికంగా ఉన్నది అంటే జాగ్రత్తగా ఉండాలి, తమో వృత్తి. అందుకని ప్రతి క్షణం మనం జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇది శరీరం మిక్స్చర్, ఇదంతా మిశ్రం. ఈ మిశ్రంగా ఉన్నప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలి జాగ్రత్తగా. అందుకే కదా శాస్త్రం చదువుతున్నా, శాస్త్రం చదువుతూ చుంటేనే ఇంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తున్నది. ఇంకా చదవకపోతే ఇంకెక్కడ ఉంటాం అంతే, ఆవిరైపోతాం ఎండాకాలంలో, నీళ్ళు ఆవిరిపోయినట్టు ఆవిరైపోతాం. తర్వాత ఇవన్నీ చెప్పి తర్వాత ఏమన్నారు, ఏవం మత్తః ఏవ ఇతి తాన్ విద్ధి, ఇవన్నీ కూడా నా యొక్క స్వరూపమేనని తెలుసుకో. ఇవన్నీ కూడా నా నుండి మాత్రమే వస్తున్నాయి అని తెలుసుకో. అయితే ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ మనం, ఆయన నా నుంచే ఇవన్నీ పుడుతున్నాయి అన్నాడు. అప్పుడు మనం ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటాం. అప్పుడు ఆయనే కదా అంతా కూడా. శివాగ్ని లేకుండా చీమైనా కుట్టదు. నాలో ఈ ఆలోచనని కనిపిస్తున్నది ఆయనే కదా. కనుక పో. ఆహా, శాస్త్రం అంటుంది మత్త ఏవ తాన్ విద్ధి అహం నత్తేషు అన్నాడు. అవన్నీ నా నుంచే పుడుతున్నాయి కానీ అవి నాయందు లేవు అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను వాటికి వశుణ్ణి కాదు, నేను వాటికి బానిసని కాదు, వాళ్లే బాధ్యులు వాటికి. అవి నా వలన వ్యక్తమవుతున్నాయే కానీ అవి నాయందు నిజంగా లేవు అన్నాడు. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి, చాలా కష్టమైన పోర్షన్. మత్త ఏవ తాన్ విద్ధి, తాన్ విద్ధి మత్తః ఏవైతి అన్నాడు. మత్తః ఏవ తాన్ విద్ధి. ఇక్కడ సామాన్య కారణం విశేష కారణం అని రెండు ఉంటాయి ఒక విషయం ఒకదానికి. కారులో పెట్రోల్ ఉంటుంది. ఆ పెట్రోల్ అనేటువంటిది దాని వల్ల కారు నడుస్తున్నది. కారు నడుస్తుంది, పెట్రోల్ ఉంటే నడవచ్చు కదా. డ్రైవర్ కావాలి. డ్రైవర్ డ్రైవ్ చేయొచ్చు కదా పెట్రోల్ లేకుండా. నేను ఎక్స్పర్ట్ డ్రైవర్ని డ్రైవ్ చేస్తానన్నాడు. పెట్రోల్ లేకుండా డ్రైవ్ చేయి. ఇప్పుడు డ్రైవర్ ముఖ్యమా పెట్రోల్ ముఖ్యమా? రెండు ముఖ్యమే. రెండు ముఖ్యమైతే ఎవరెవరు ఏమిటి రోల్ అంటే, పెట్రోల్ సామాన్య కారణం, జనరల్ కాజ్. డ్రైవర్ విశేష కారణం, స్పెసిఫిక్ కాజ్. ఇంకొక ఉదాహరణ, అదే ఉదాహరణ ఎక్స్టెండ్ చేస్తే, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇతను డ్రైవర్ తప్పుగా డ్రైవ్ చేస్తే పెట్రోల్కి ఎవరు పనిష్ చేయరు పెట్రోల్ని. ఎందుకంటే పెట్రోల్ కూడా ఉంది అందులో, పెట్రోల్ వల్లే కారు పోతున్నది. అందుకని పెట్రోల్ని పనిష్ చేస్తాడా? ఎవరిని పనిష్ చేస్తారు? డ్రైవర్ని. ఎందుకంటే పెట్రోల్ ఆలోచించదు, నేను ఇప్పుడు మౌంట్ రోడ్లో పోదామా లేకపోతే రాధాకృష్ణ రోడ్లో పోదామా అని ఆలోచించదు. మౌంట్ రోడ్లో పోతే నిన్న కారు పడింది, ఇవాళ నీ ఫోన్ అంటుందా పెట్రోల్. డ్రైవరే ఆలోచించాలి, ఇటు వెళితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అటు వెళితే ట్రాఫిక్ ఉండదు, కనుక అటు పోదాం అని చెప్పి డ్రైవర్ ఆలోచిస్తాడు కానీ పెట్రోల్ ఆలోచించదు. కానీ పెట్రోల్ భాగస్వామ్యం ఉందా లేదా అందులో, దాని రోల్ ఉన్నదా లేదా? తప్పనిసరిగా ఉంది. కానీ నిర్ణయించేవాడు ఏ రోడ్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా డ్రైవ్ చేయాలని నిర్ణయించేవాడు డ్రైవర్ మాత్రమే. ఈ రెండు కలిస్తేనే కదా కారు వెళుతుంది. అదేవిధంగా పరమాత్మ భగవంతుడు, ఈశ్వరుడు, పెట్రోల్ లాంటివాడు సామాన్య కారణం. ఈ యొక్క మాయాశక్తి ఉన్నది చూసారా, మనిషి యొక్క ప్రయత్నం, పురుష ప్రయత్నం. ఈ సత్వరజస్తమో గుణాలను పనిచేయించేవాడేమో ఈశ్వరుడు, పరాప్రకృతి. ఈ సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు, భావాలు, ఈ వృత్తులన్నీ కూడా ఏ వృత్తిని ఎప్పుడు నేను ఉపయోగించాలి, ఎంతవరకు ఎలా అనేది ప్రయత్నం చేసేది మాయా, అపరాప్రకృతి. నేను దీనికి వశుణ్ణి కాదు, దాన్ని ఉండేటట్లు నేను చేస్తున్నానే కానీ అది ఎటుపోయినా నాకేం సంబంధం లేదు అంటున్నాడు. పెట్రోల్ అంటుంది, అయ్యా డ్రైవర్ నువ్వు ఎటుపోయినా నాకేం పని లేదు, నాకేం సంబంధం లేదు. డ్రైవరే రెస్పాన్సిబుల్. అదేవిధంగా ఈ సత్వరజస్తమో గుణాలే రెస్పాన్సిబుల్. అంతేకాని భగవంతుడు రెస్పాన్సిబుల్ కాదు, సామాన్య కారణం అది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తుండేదాన్ని, వర్షం పడుతుంది, మనం విత్తనం నాటుతాం, వర్షం పడుతుంది, అది సామాన్య కారణం. చెట్టు ఎదగడానికి వర్షం పడితే సామాన్య కారణం. కానీ విత్తనం నాటాలి, విత్తనాన్ని నాటి కలుపు తీయాలి, దానికి రక్షణ కల్పించడం అంతా కూడా మన ప్రయత్నం. అర్థమైందా? అహం న తేషు అన్నాడు. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమిటి అని చెప్పి నేను ఇంటర్ఫియర్ కాను. పెట్రోల్ ఇంటర్ఫియర్ కాదు, డ్రైవర్ ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు అని చెప్పి పెట్రోల్ ఇంటర్ఫియర్ కానే కాదు. అది సామాన్య కారణం, దానికి ఏం సంబంధం లేదు. కానీ కారుని జాగ్రత్తగా నడిపించేవాడు డ్రైవర్. అదేవిధంగా ఈ మాయాశక్తి శరీరం, సత్వగుణం, రజోగుణ, తమోగుణ, మాయాశక్తి అనేటువంటి ఈ కారుని చూసే డ్రైవర్, నడిపించేవాడు. దీన్ని నడిపించడానికి ఆయన శక్తి ఇచ్చాడు అంతే, పెట్రోల్ ఇచ్చినట్లుగా సత్తు చిత్తు ఇచ్చాడు భగవంతుడు. నా వలనే నీవు పనిచేస్తున్నాయి కానీ నేను వీటి మీద ఆధారపడి లేను అంటాడు. ఇవి స్వతంత్రం కాదు, సామాన్య కారణం స్వతంత్రం. సత్వగుణ, రజోగుణ, తమోగుణాలతో కూడినటువంటి మనుష్య ప్రయత్నం విశేష కారణం, స్వతంత్రం కాదు. డ్రైవర్కి స్వతంత్రం లేదు, నా ఇష్టం వచ్చినట్టు పోతాను అనకూడదు. రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అందుకని కృష్ణ పరమాత్మ జాగ్రత్తగా ఆయన తప్పించుకున్నాడు. ఆయన లేకపోతే అన్ని ఆయన మీద అక్షింతలు వేస్తారు, అంతా ఆయనేనండి. ఆలోచనలు వచ్చేవన్నీ ఆయన నుంచే కదా వస్తున్నాయి. చాలా మంది దగ్గర విన్నాను నేను ఈ మాట, అంతా భగవంతుడి సృష్టే కదా, నాలో వచ్చిన ఆలోచనలన్నీ ఆయనే కదా. మంచి ఆలోచనలు వచ్చినా ఆయనే, చెడు ఆలోచనలు వచ్చినా ఆయనే కదా. ముట్టిగా అనేసినా కూడా చేస్తాడు, మరి భరించు అన్నాడు. తర్వాత శ్లోకం, కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు, మరి ఎందుకు మనుషులు నువ్వే స్వతంత్రుడివి పరమాత్మ అయ్యి ఈ శరీరాలన్నీ నడిపిస్తున్నప్పుడు జనం ఎందుకు తెలుసుకోవడం లేదు, జనం ఎందుకు దుఃఖంలో ఉంటున్నారు, బాధపడుతున్నారు అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నాయన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది, మీ దృష్టి పుష్పం మీద ఉంది, కానీ దీని మీద లైట్ వల్ల మీ పుష్పం తెలుస్తుంది యాక్చువల్గా, కానీ ఆ లైట్ మీద మీకేమైనా దృష్టి ఉందా ఇప్పుడు? లేదు. లైట్ సామాన్య కారణం, మీకు మీ దృష్టి అంతా పుష్పం మీదనే ఉంటుంది కానీ లైట్ మీద లేదు. ఇప్పుడు నేను చెయ్యి ఇట్లా కదిలిస్తుంటే నా చెయ్యి మీదనే ఉంటుంది దృష్టి. స్వామి రేఖలు ఎట్లున్నాయా, చెయ్యి రేఖలు, వేళ్ళు ఎట్లా ఉన్నాయో చూస్తారు, కానీ ఈ చెయ్యి మీద కనపడుతున్నటువంటి లైట్ ప్రకాశం దాని మీద మన దృష్టి లేదు. ఆ ప్రకాశమే లేకపోతే ఈ చెయ్యి కనపడదు, కానీ మన దృష్టి చెయ్యి మీదనే ఉంది. అదేవిధంగా మాయా ప్రకృతి నామరూపాల మీద మన దృష్టి ఉన్నది, కానీ దాని వెనకాల ఉన్న చైతన్యం మీద మన దృష్టి లేదు. అదే మన దుఃఖానికి కారణం. అర్థమైందా? మన దృష్టి అంతా కూడా ప్రకాశం లైట్ మీద లేదు, ఏది కనపడుతుందో దాని మీద ఉన్నదే, కానీ దేని వలన ఇది కనపడుతున్నదో దాని మీద లేదు మన దృష్టి. దేని వలన ఇది కనపడుతున్నదో దాన్ని గురించి పఠించుకో, ఆలోచించుకో, అసలు అదొకడు ఉన్నదనే తెలియ. ఇంకొక ఉదాహరణ చెప్పనా, ఇంటికి వెళ్ళంగానే స్విచ్ ఆన్ చేస్తారు టీవీ స్క్రీన్. ముందు స్విచ్ ఆన్ చేసినప్పుడు స్క్రీన్ బాగానే తెలుస్తుంది, తర్వాత యాక్షన్, హీరో హీరోయిన్ ఫైటింగ్, విలన్ విలన్ ఫైటింగ్, రాగానే స్క్రీన్ ఏమన్నా గుర్తుందా మీకు? అసలు ఏది సత్యం? స్క్రీన్ సత్యమా, ఆ క్యారెక్టర్స్ అన్ని సత్యమా? కానీ ఆ స్క్రీన్ ఒకటి ఉన్నదని తెలియదు, మర్చిపోయినా. ఆ స్క్రీన్ వల్ల ఇవన్నీ కనపడుతున్నాయని తెలియదు. అంతేకాదు, ఈ క్యారెక్టర్స్ అన్ని సత్యం అనుకోని, అబ్బా ఏం జరిగింది వాడు సీరియల్లో, జోక్ నిన్ను భార్య అంటుంది, ఏమండి ఇవాడ ఏమైందో తెలుసా, ఏమైందో తెలుసా, ఏమైంది అంటే, ఆ హీరోయిన్ అండి చనిపోయిందండి పాపం. హీరోయిన్ ఎవరు చనిపోయిందంటే, ఆ సీరియల్లో ఆ వచ్చిన విషయాన్ని ఎంత సత్యంగా భావిస్తున్నారు జనం, ఎంత సత్యంగా భావిస్తున్నారు చెప్పండి. ఆ స్క్రీన్ గురించి ఎవరన్నా పట్టించుకున్నామా? ఈ శరీరాలన్నీ అంతే, ఈ నామరూపాలన్నీ అంతే. నీ సో అండ్ సో ఫలానా చోట ఉంటాను, ఫలానా వాడిని నేను, ఫలానా ఆమెని నేను, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఇంత ఇదంతా కూడా మూవీ లాంటిది. స్క్రీన్ ఎవరు? పరాప్రకృతి ఆత్మతత్వం. అది ఏమన్నా గుర్తుందా? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అది కారణం అంటున్నారు, అది గుర్తు లేకపోవడమే కారణం. చూడండి తర్వాత శ్లోకం, త్రిభిర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఏభిః భావైః, ఈ ఆలోచనల వలన, సత్వ రజస్తమో వృత్తులు మనస్సులో వచ్చేటటువంటి వాటి వలన, త్రిభిః గుణైః ఈ మూడు గుణాల వలన, గుణమయైః మోహితం, అందరూ మోహింపబడ్డారు, వాటిలోనే కలిసిపోయినారు మనుషులు. ఒకటి అనుకున్నారు, నిజం అనుకున్నారు, సత్యం అనుకున్నారు వాటిని. నాకు కోపం వచ్చింది తెలుసా, ఇవాడు ఎంత వచ్చిందో కోపం తెలుసా నాకు నీ మీద, నాకు ఇవాడు ఎంత ఆనందం వచ్చిందో తెలుసా, పడ్డావు కింద పడ్డావు అంటున్నారు కృష్ణ పరమాత్మ. మోహితం న అభిజానాతి ఇదం సర్వం జగత్, ఈ ప్రపంచం అంతా, ఈ మనుషులందరూ అందరూ కూడా, కానీ నన్ను తెలుసుకోవడం లేదు. మాం పరమః ఏభ్యః, వీటికంటే మూడిటికంటే అతీతుడుగా ఉన్నటువంటి నన్ను మారనటువంటి మార్పు చెందనటువంటి నన్ను సత్యు చైతన్యాన్ని ఎవరు అభిజానాతి, నా అభిజానాతి, తెలుసుకోవడం లేదు. పాపం కృష్ణ పరమాత్మ అందరి మనల్ని గురించి బాధపడుతున్నాడు, అయ్యో వీళ్ళందరూ నన్ను తెలుసుకోకుండా ఆ మాయలో పడిపోయినారే, మాయా మోహిన్లో పడిపోయి దుఃఖపడుతున్నారే, ఎప్పుడు బయటపడతారా వీళ్ళందరూ చెప్పి కృష్ణ పరమాత్మ ఎదురు చూస్తున్నాడు మన కోసం. ఆయన రమ్మని, రమ్మని అంటే ఏమిటి, నన్ను తెలుసుకో అని. మనమేమో దుఃఖంలో మునిగి 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 ఆకలి బాధ, దాహం బాధ, ఇవన్నీ కాక నిద్ర బాధ, నిద్ర వస్తున్నది నిద్ర పోనివ్వడం లేదు జనం, ఏదో ఒక సమస్యతో మనిషి బాధపడుతున్నాడు. కనుక అర్జున నన్ను తెలుసుకోవడం లేదు వాళ్ళు, ఆ మాయలో పడిపోయినారు. సత్వగుణ రజోగుణ తమోగుణ ఆ సుఖవృత్తిలో దుఃఖవృత్తిలో మోహవృత్తిలో కొట్టుకుంటున్నాడు. ఏదో ఏదర్ దిస్ ఆర్ దట్ ఆల్ ద టైమ్. హాయ్ 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 బాగాలేదు, ఏమైంది, ఏమో అయిపోయింది, పోయింది, మర్చిపోయినాం, మన స్వరూపమే మర్చిపోయినాం. ఎందుకనంటే మోహం, అటాచ్మెంట్, రాగం, ద్వేషం, కామం, క్రోధం అన్నీ వస్తాయి, వాటికి బానిస అయిపోతాడు మనిషి. కనుక ఏం చేయాలి ఇప్పుడు, చాలా కష్టం వీటి నుంచి బయటపడటం. అందుకని నన్ను భక్తితో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి నేను సహాయం చేస్తాను ఆ మాయా మోహిని నుంచి బయటపడడానికి. నన్ను గనక శరణాగతిని పొందితే వాళ్ళకి నేను వాటి నుంచి బయటపడేటట్టు చేస్తాను అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.